రైతన్నలకు నమస్కారం. ఈరోజు చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులు మన కార్యక్రమానికి వచ్చారు. ఈరోజు అంశం వరి పంట యాజమాన్యం. ఇందులో యాంకర్గా శివ, శాస్త్రవేత్తగా వినయ్ కుమార్ పాత్రలు పోషించారు.
నా పేరు శివ, వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో 3వ సంవత్సరం చదువుకుంటున్నాను. రైతులందరికీ నమస్కారం. ఇవాళ మన చేను కబుర్లు ప్రోగ్రాంలో మీ అందరి కోసం ఒక పెద్ద సార్ను తీసుకొచ్చిన. ఇగో మళ్ళా సార్ అంటే భలే పాఠాలు చెప్పే సార్ కాదు, ఆయన వరి పంట పరిశోధనలో అనుభవం ఉన్న శాస్త్రవేత్త. ఆయన ఎవరంటే డాక్టర్ వినయ్ కుమార్ గారు. ఆ సారు మనందరితో మాట్లాడడానికి, మీ సమస్యలకు సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. ఆయన పిలుస్తున్నా, మరి వినడానికి అందరు రెడీగా ఉన్నారా? నమస్తే సారు. అంత మంచిదేనా?
అంతా మంచే శివ.
మస్తు మంది మన రైతులు అన్నం పెడుతుంది కదా అని వరి పంటేస్తున్నారు, కానీ పెట్టిన డబ్బులు వస్తాయేవని బాధపడుతున్నారు. ఎందుకంటారు? అసలు తప్పేడ జరుగుతుంది?
మనం పంట పండించే సమయంలో చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందులో కొన్ని సరైన విత్తనాన్ని ఎంపిక చేసుకోకపోవడం వల్ల, ఒకవేళ చేసుకున్నప్పటికీ వాటి నారుమడిని సరిగ్గా పెంచకపోవడం వల్ల సరైన దిగుబడి రావడం లేదు.
సారు, ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి అది కూడా చెప్పండి.
విత్తనాల ఎంపిక అనేది పంట కాలాన్ని బట్టి, నీటి వసతిని బట్టి ఎంపిక చేసుకోవాలి.
ఏ పరిస్థితుల్లో ఎటువంటి విత్తనాన్ని ఎంచుకోవాలో అది కూడా చెప్పండి సారు.
సాధారణంగా వానాకాలం పంటలో మంచి నీటి వసతి ఉంటే దీర్ఘకాలిక రకాలను, సాధారణ పరిస్థితుల్లో మధ్య స్వల్పకాలిక రకాలను వేసుకుంటే మంచిది. ఒకవేళ ఆలస్యంగా నారు పోసుకోవాల్సి వస్తే స్వల్పకాలిక రకాలైతే మంచిది.
గా రకాలేవో కొంచెం చెప్పండి సారు.
అక్కడికే వస్తున్నా శివ. దీర్ఘకాలిక రకాలకు వస్తే సాంబా మసూరి, సిద్ధి, స్వర్ణ. మధ్యకాలిక రకాలు కృష్ణ, ప్రాణహిత, సుగంధ సాంబా, శోభిని. అలాగే స్వల్పకాలిక రకాలు జగిత్యాల మసూరి, కరీంనగర్ సాంబా, తెల్లహంస, ఎర్రమలెలు, భద్రకాళి, విజేత, ఇలాంటివి వాడితే మంచిది.
బాగా చెప్పింది సారు. మరి నారుమడితో కూడా సమస్యలున్నాయన్నారు కదా, మరి అది రాకుండా ఏం చేయాలి?
అవును శివ, మంచిగా గుర్తు చేసినావు. ఆరోగ్యవంతమైన నారు పెంచడానికి నారు పోసే మడిని 10 నుండి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ము చేసి చదును చేయాలి. నీరు పెట్టడానికి వీలుగా కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి. ఎరువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. మొలక కట్టిన విత్తనాన్ని గుంటకు 12 కిలోల చప్పున చల్లుకోవాలి.
మరి ఈసారి వానలు పడతలేవు కదా సారు, ఇప్పుడు ఆలస్యంగా నారు పోసుకునేటోళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్లనే పైపాటు ఎరువుల గురించి కూడా కొంచెం చెప్పురు సారు.
మంచిగా అడిగినావు శివ. మామూలుగా దున్నిన తర్వాత ప్రతి 2 గుంటలకు బాగా మాగిన పశువుల ఎరువు 1 టన్ను చొప్పున వేసుకోవాలి. ఎకరాకు సరిపోయే నారుమడిలో 2 కిలోల నత్రజని 2 దఫాలుగా సగం దమ్ములోను, మిగతా సగం విత్తిన 10 రోజులకు చల్లాలి. కిలో భాస్వరం మరియు కిలో పొటాషు చివరి దమ్ములో వేసుకోవాలి. తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసిన విత్తనమే వాడాలి. సాధారణంగా నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోను, దుబ్బు చేసే దశలోను, అంకురం దశలోను, బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి 36 నుంచి 48 గంటల తర్వాత పలచగా నీరు పెట్టాలి. పొటాష్ ఎరువులను రేగడి నీళ్లలో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వెయ్యాలి. తేలిక భూముల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వెయ్యాలి. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో గాని, అంకురం ఏర్పడే దశలో గాని దమ్ములో వేయటం మంచిది.
మా రైతన్నలకు కావాల్సిన విషయాలన్నీ బాగా చెప్పిన సారు. అట్లనే మా రైతన్నలకు కొన్ని సందేహాలున్నాయట, అవి కూడా కొంచెం తీర్చోరి.
తప్పకుండా శివ.
సారు, మరి మన రైతన్నలు వాళ్ళ సందేహాలను ఉత్తరంలో రాసి పంపించారు, చదవమంటారా?
చదువు శివ.
కరీంనగర్ జిల్లా నుండి రైతన్న ఏం రాసిందంటే, నమస్కారం సారు, నా పేరు తిరుపతి. నేను ఈసారి నా పొలంలో వరి పంట వేద్దామనుకుంటున్నాను. దానికోసం నారుమడి వేసిన, కానీ దానిలో మొదటి నుంచి కలుపు బాగా వస్తుంది. ఎన్ని మందులు కొట్టినా మళ్ళా వస్తూనే ఉంది. కలుపు నివారణకు ఏం చేస్తే బాగుందంటారు?
తిరుపతికి వచ్చిన సమస్య చాలా మంది రైతన్నలకు వస్తోంది. దానికోసం 50 మిల్లీలీటర్ల బ్యూటాక్లోరు 5 లీటర్ల నీటి కలిపి విత్తిన 8 నుంచి 10 రోజులకు పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో ఊదా, ఒడిపిలి లాంటి గడ్డిజాతి కలుపునట్లయితే విత్తిన 15 నుంచి 20 రోజులకు సైహలోఫాస్ బ్యూటేన్ క్లించర్ అనే కలుపు మందును 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. నాటిన తరువాత వర్షాలు రాక నాటు ఆలస్యమై గడ్డిజాతి కలుపు ఎక్కువైతే 2.5 మిల్లీలీటర్ల బిస్పైరిబాక్ సోడియం అదే నామినీ గోల్డ్ అనే మందు 5 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి.
సారు మంచిగా చెప్పారు. తర్వాత ఉత్తరం మహబూబ్ నగర్ జిల్లా నుండి. నమస్తే, నా పేరు రాజిరెడ్డి. నా పొలంలో వరి పంట వేయడానికి నారుమడి వేశాను, కానీ దుబ్బులో కొన్ని పిలకలు గొట్టాల్లా ఉన్నాయి. రోగం ఏందో అర్థమైతలేదు. మరి దానికి ఏం చేస్తే మంచిగుంటుందో కొంచెం చెప్పగలరు?
రాజిరెడ్డి చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే నారుమడికి గొట్టపు రోగం లేదా ఉల్లికోడు వచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఈ రోగం వర్షాలు ఆలస్యమైనప్పుడు, ఆలస్యంగా నాట్లు వేసినప్పుడు వస్తోంది. దీని నివారణ కోసం నారుమడిలో మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల లోపల 5 సెంట్లకు 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను అదే ఫ్లోరడాన్ లేదా 250 గ్రాముల 4-8-10G గుళికలను మన భాషలో తిమ్మెట గోళీలు పలుచగా నీరుంచి చల్లి ఆ మడిలోనే ఇంకేట్లు చేయాలి. ఆలస్యంగా నాట్లు వేసినప్పుడు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోలు నాటిన 10 నుంచి 15 రోజులకు వేసుకోవాలి. సాధారణంగా నాట్లు ఆలస్యమైనప్పుడు ఉల్లికోడు తట్టుకునే రకాలను వేసుకుంటే ఇంకా మంచిది. ఉదాహరణకు జగిత్యాల మసూరి, భద్రకాళి మొదలైనవి. ఇలాంటివి వాడడం వల్ల ఉల్లికోడు నుంచి తప్పించుకోవచ్చు.
బాగా చెప్పారు సారు. తర్వాత ఉత్తరం ఖమ్మం నుండి. నమస్కారం, నా పేరు నర్సయ్య. మాది ఖమ్మం జిల్లా. వరి పంట వేయడం కోసం నారుమడి వేశాను. ఈ మధ్యే నాటాను. 2 నుండి 4 వారాలు కావస్తోంది. ముదురాకు చివర్లో మధ్య ఈనకు 2 పక్కల ఇటుక రంగు మచ్చలు కనిపిస్తున్నాయి. ఇదేమన్నా తెగులా? మరి దీనికి ఏ మందు కొట్టాలి? ఇప్పుడు ఏం చేయాలి కొంచెం చెప్పండి.
నర్సయ్య చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే జింకు లోప లక్షణం అనిపిస్తోంది. ఈ తెగులు కాదు, ఆకులు చిన్నవిగా పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. నత్రజని ఎరువు ఎంత వేసినా పైరు పచ్చబడదు. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి, 2 పంటలు పండించేట్లయితే ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వెయ్యాలి. లేదా పైరుపై జింకు లోప లక్షణం కల్పించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. మరో ముఖ్య విషయం, భాస్వరం ఎరువుతో జింకు సల్ఫేట్ను కలిపి వేయరాదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. కలిపి వేస్తే రసాయనిక చర్య ఫలితంగా మరో ముఖ్య విషయం, భాస్వరం ఎరువుతో జింక్ సల్ఫేట్ను కలిపి వేయరాదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. కలిపి వేస్తే రసాయనిక చర్య వల్ల ఫలితం ఉండదు. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు మందులను కలపరాదు.
సారు తర్వాత వరంగల్కెళ్ళి ఉత్తరం రాశారు. నమస్తే, నా పేరు రాఘవులు. మాది వరంగల్ జిల్లా. నేను వరి పంట వేయాలనుకుని వర్షం పడిన వారానికి నారుమడి చేసిన, కానీ మళ్ళా వర్షాలు పడక నారుమడి మొత్తం ఎండిపోయింది. నీటి వసతి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు సారు?
రాఘవులు, ఇప్పటికే నారుమడికి ఆలస్యమైంది, అంతేకాకుండా నీటి వసతి కూడా అంతంత మాత్రం అంటున్నావు. కాబట్టి నువ్వు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా వాటిలో జగిత్యాల సన్నాలు. దీని పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు ఇస్తూ ఉల్లికోడును తట్టుకునే శక్తిగల రకం అంజన. దీని పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి ఎకరాకు 2.7 టన్నులు ఇస్తూ ఉల్లికోడును మరియు చలిని తట్టుకుంటుంది. అలాగే ఆలస్యంగా నాటేందుకు అనువైంది ప్రద్యుమ్న. దీని పంటకాలం 105 రోజులు. దిగుబడి ఎకరాకు 2.1 టన్నులు. అలాగే ఈ రకం ఉల్లికోడు అగితెగుళ్లాంటి వ్యాధులను తట్టుకుని నీటి సమస్య ఉన్నా ప్రత్యేక పరిస్థితులకు అనువైన రకం. ఎర్రమల్లెలు, ఈ రకం పంటకాలం 120 రోజులు. దిగుబడి 2.5 టన్నులు మరియు ఉల్లికోడును కూడా తట్టుకుంటుంది. గింజ పొడవుగా సన్నగా ఉంటుంది. నీటి వసతిని బట్టి నారు పెంచే పద్ధతే కాకుండా డ్రమ్ సీడర్తో గాని నేరుగా వెదజల్లే పద్ధతిలో గాని వరి సాగు చేయొచ్చు.
సార్, నిజామాబాద్ జిల్లా నుండి ఎర్రని ఏమని రాశాడంటే ఆయనకున్న 2 ఎకరాల పొలంలో పోయినేడాది వరి పంట వేసిండట. ఆ వరి పంట వేసినప్పుడు పైరంతా సుడులు సుడులుగా ఎండిందట. మరి ఇది ఏమంటారు? దానికి ఏం చేయాలి? ఏమైనా నివారణ చర్యలు ఉన్నాయా?
ఎర్రన్న చెప్పిందాన్ని బట్టి చూస్తే అతని పొలంలో సుడిదోమ ఆశించినట్టుంది. ఎర్రన్న గాని MTU 1001 అదే విజేత అనే రకాన్ని వాడితే అతని పొలంలో సుడిదోమను అరికట్టొచ్చు. అంతేకాకుండా పొలంలో తప్పకుండా బాటలు తీయాలి. సుడిదోమ మామూలుగా నీరు ఎక్కువగా ఉన్నప్పుడు మరియు యూరియా ఎక్కువగా వేసినప్పుడు గమనిస్తుంటాం. దీన్ని ఆపాలంటే 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల బాటలు తీయాలి. సూచించిన మేరకు మాత్రమే యూరియా వెయ్యాలి. విచక్షణ లేకుండా రకరకాల పురుగు మందులు వాడకూడదు. ఇక మందుల విషయానికొస్తే దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే ఎసిపేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే బ్యూప్రొఫెజెన్ అదే అప్లాడు 1.6 మిల్లీలీటర్లు లేదా డైనోటెప్యూరాన్ దాన్నే టోకెన్ అంటారు. ఇది 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, పిచికారీ చేసే ముందు పొలంలో నీళ్లు తీసేసి మందు మొక్కల మొదట పడేటట్టు చూడాలి. ఇలా గాని చేస్తే సుడిదోమ నివారించొచ్చు.
బాగా చెప్పారు సారు. మరో ఉత్తరం, వరంగల్కెళ్ళి రాజన్న ఏం రాసిందంటే ఈయన కూడా వరి పంట పండిస్తాడట. ఈ మధ్య పొలంలో ఆకులన్నీ నిలువుగా ముడుచుకొని తెల్లగా గీతలు కనబడాయంట. పొలం మధ్యలో నడుస్తుంటే రెక్కల పురుగులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయంట. ఇదేం రోగమో ఆయనకు సమజైతనే లేదంట. ఏం చేయమంటారో అని అడుగుతున్నారు. దీనికి మీరు ఏం సూచిస్తారు?
రాజన్న చెప్పిందాన్ని బట్టి చూస్తే ఇది తెల్ల తెగులు లేదా ఆకుముడత అనిపిస్తోంది. మామూలుగా ఆలస్యంగా నాట్లు వేసి ఆ ప్రాంతాల్లో అధిక వర్షాలు పడిన తర్వాత బెట్ట పరిస్థితులు నెలకొనడం వల్ల వారం పాటు మబ్బులతో కూడిన వాతావరణం దీనికి అనుకూలంగా ఉంటుంది. నత్రజని ఎరువును అధిక మోతాదులో వాడటం వల్ల ఇది ఆశించే అవకాశం ఉంది. దీని నివారణ కోసం ముందుగా పొలం చుట్టూ నీడ ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి. 3 నుండి 4 దఫాలుగా నత్రజనిని వేసుకోవాలి. పిలక దశలో అయితే తాడుతో చేనుకు అడ్డంగా 2 నుండి 3 సార్లు ఎసిపేటు లీటరు నీటికి 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పోటాకు దశలో ఆశించినప్పుడు 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడు లేదా 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రా నిలిప్రోల్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడు 4g 8 కిలోలు లేదా 0.4% క్లోరాంట్రా నిలిప్రోలు 4 కిలోల చొప్పున వెయ్యాలి.
రైతన్నల సందేహాలన్నింటికీ మంచిగా సమాధానాలు ఇచ్చిండు సారు. చివరగా మీ మాటగా రైతన్నలకు ఏమైనా చెప్తారా?
రైతన్నలారా, ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు పోతోంది కాబట్టి మన వ్యవసాయం కూడా ముందంజలోనే ఉండాలి. దానికోసం ఎప్పటికప్పుడు మారుతున్న పద్ధతులను పరిస్థితులకు అనుగుణంగా పాటించండి. సలహాలు సూచనల కోసం మీ దగ్గరున్న వ్యవసాయ అధికారులను గాని శాస్త్రవేత్తలను గాని సంప్రదించండి. ఇతర వివరాల కోసం వ్యవసాయ సమాచార కేంద్రానికి ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. దాని టోల్ ఫ్రీ నెంబరు 1800 1801551. ఇంతటితో రైతులకు నా నమస్కారం.
ఇంత మంచి సలహాలు సూచనలు ఇచ్చిన శాస్త్రవేత్త మన డాక్టర్ వినయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. రైతన్నలారా, మరొక్కసారి మీరు వరి సాగులో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటో చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ముందుగా సరైన విత్తన ఎంపిక, అట్లనే విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి. నారుమడిలో సరైన మోతాదులో ఎరువులు వేసుకోవాలి. ఒకవేళ నారు పోసుకోవడం ఆలస్యమైనప్పటికీ లేక వర్షాలు లేకపోయినా డ్రమ్ సీడర్ ద్వారా కానీ నేరుగా వెదజల్లే పద్ధతిలో కానీ ఎంచుకోవాలి. పంట సంరక్షణకు ఎట్లా పడితే అట్లా మందులు వాడరాదు. ఎరువులు మందుల మోతాదు కోసం ఎరువుల వ్యాపారులను సంప్రదించడం కాకుండా దగ్గరి వ్యవసాయాధికారులను కానీ శాస్త్రవేత్తలను కానీ తప్పకుండా సంప్రదించాలి. ఇంతవరకు చెప్పిన విషయాలను మంచిగా పాటించి మంచి దిగుబడులు పొందండి.
ఇదండి ఈ వారం చేను కబుర్లు. తిరిగి వచ్చే వారం మరో అంశంతో కలుస్తాం.
గృహ విజ్ఞాన కళాశాలలో ఆహారం మరియు పోషణ విభాగం వారు బేకరీ ఉత్పత్తులపై శిక్షణ నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో బిస్కెట్లు, కుకీలు మరియు కేకులపై శిక్షణ 7వ తేదీ వరకు కొనసాగించబడుతోంది. బిస్కెట్లు మరియు కుకీలకు రుసుము 1000 రూపాయలు, కేకులకు రుసుము 1500 రూపాయలు. రెండవ విడతలో పిజ్జా, పఫ్స్ మరియు ఇతర బేకరీ ఉత్పత్తులపై 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు శిక్షణ ఇవ్వబడుతోంది. ఇందుకు రుసుము 1000 రూపాయలు, తక్షణ రిజిస్ట్రేషన్ కూడా కలదు. అధిక వివరముల కొరకు సంప్రదించగలరు ఆహార మరియు పోషణ విభాగం, గృహ విజ్ఞాన కళాశాల, టెలిఫోన్ భవన్ పక్కన, సైఫాబాద్, హైదరాబాద్. సంప్రదించవలసిన వారి ఫోన్ నంబర్లు 814352351, మరొక ఫోన్ నంబర్ 900050561744.
ఈరోజు చాలా ఆనందంగా ఉంది నిఖిత. టీచర్ గారు మనం జాతీయ క్విజ్ కాంపిటీషన్ కి సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ నాన్నలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను.
సరే, నీ ఆనందం కనిపిస్తుంది. ఇంతకీ అమ్మ వాళ్ళకి ఏం మాట ఇచ్చావు? ఏంటది?
మేం బయట ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు మా నాన్నని బొమ్మలు అడిగితే క్విజ్ లో సెలెక్ట్ అయితే బొమ్మ కాదు కదా, ఏం అడిగితే అది కొని పెడతాను అని అన్నారు. ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను కదా, చూడు ఎన్ని అడుగుతాను.
అది సరే రాణి, నీ దగ్గర బొమ్మలున్నాయి కదా, మళ్ళీ ఎందుకు?
నా దగ్గర చాలా బొమ్మలున్నాయి, కానీ మా ప్రక్కన ఉన్న అనాథాశ్రమంలో ఉన్న పిల్లల దగ్గర లేవు, అందుకే వాళ్ళకి కొనిపిద్దాం అనుకుంటున్నాను.
ఎంత మంచి ఆలోచన రాణి.
గుడ్ మార్నింగ్ టీచర్.
గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నోటీస్ బోర్డులో పెట్టిన పేర్లు నేను మళ్ళీ చదువుతాను, ఒకసారి అందరూ వినండి స్టూడెంట్స్. సీత, కావ్య, రోజా, లక్ష్మి, సునీత, రాణి, మహిమ, నిఖిత. ఇప్పుడు చదివిన స్టూడెంట్స్ రేపు మీ పేరెంట్స్ ని స్కూల్ మీటింగ్ కు తీసుకురావాలి.
అలాగే టీచర్. ఏంటి నీకు, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు? మనం క్విజ్ కి సెలెక్ట్ అయ్యాం కదా, మరి ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు?
రేపు పేరెంట్స్ మీటింగ్ అన్నారు కదా, నాకు తెలిసి మా అమ్మా నాన్నలు రారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆఫీస్ పనుల్లో ఉంటారు. ఇలాగే మొన్న కూడా రాలేదు, మరి ఇప్పుడు కూడా రారేమో.
నాన్న నాన్న, నేను క్విజ్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యాను నాన్న, మరి నాకు బొమ్మలు కొనిస్తారు కదా?
అలాగే నా బంగారు తల్లి, నీకు కాకుండా ఇంకెవరు కొనిస్తాను?
రేపు క్విజ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళ పేరెంట్స్ కి మీటింగ్ ఉందంట నాన్న, మీరు వెళ్ళాలంట.
అలాగే తల్లి, రేపు ఆఫీస్ లో 1 గంట పర్మిషన్ తీసుకుని వస్తాలే.
చాలా సంతోషం అండి పిలవగానే మీ పిల్లల కోసం వచ్చినందుకు. మీ పిల్లలు ఈ కాంపిటీషన్ లో పాల్గొని మన స్కూల్ కి ఇక మీకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం. దానికి మీ వంతు ప్రోత్సాహం పిల్లలకి అందిస్తారని కోరుకుంటున్నాం. వెళ్లే తేదీ, ఇతర విషయాలు మీ పిల్లల ద్వారా మీకు తెలియజేస్తాం.
అలాగే
నిఖిత, అందరు పేరెంట్స్ వచ్చారు, మరి మీ పేరెంట్స్ రాలేదేంటి?
చెప్పాను టీచర్, వస్తానన్నారు.
సరే నువ్వు వెళ్ళు, నేను మీ అమ్మా నాన్నలతో ఈరోజు సాయంకాలం మాట్లాడతాను.
అక్క, ఈరోజు పిల్లల స్కూల్ మీటింగ్ జరిగిందంట కదా, మీరెళ్ళారా? ఏం చెప్పారు?
మేము వెళ్ళలేదు సీత, ఆఫీస్ లో బిజీగా ఉండి వెళ్ళలేకపోయాం.
అదేంటక్క, మన పిల్లల కోసమైనా వెళ్ళుండాలి కదా.
ఈ మీటింగులు ఎప్పుడు ఉండేవే కదా, అయినా వీటితో పనేముంది? క్విజ్లు, గేమ్స్ ఇవన్నీ అవసరమా చెప్పు, చదువు ఒక్కటి చాలు కదా.
అయ్యో అక్క, మనం ఇక్కడే పొరపాటు పడుతున్నాం. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు మనం ముందుకెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ చదువుతో పాటు పిల్లలు ఆటపాటల్లో పాల్గొంటే గెలుపు ఓటమిల మధ్య తేడా, ఇలా ఎన్నో విషయాలు మనం చెప్పకపోయినా వాళ్ళే నేర్చుకుంటారు. అయినా ఇవన్నీ నీకు తెలియదా అక్క?
నిజమే సీత, నేను దీనిపై ఆలోచిస్తా.
హరిత గారు, బాగున్నారా అండి?
బాగున్నామండి.
నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా, ఇంతలో మీరే తారసపడ్డారు, ఎలా ఉన్నారండి?
ఎక్కడ ఖాళీ అండి, ఉద్యోగంలో రోజంతా అక్కడే సమయం గడిచిపోతుంది. ఇదిగో ఇలా ఆదివారం ఇక ఏదైనా సెలవు దొరికితే మార్కెట్ కు వెళ్లి రావడం ఇలానే సరిపోతుంది. మా అమ్మాయి బానే చదువుతోంది కదా, ఈ మధ్య ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో టీచర్ కి ట్యూషన్ కూడా పెట్టించాం మేము.
అయ్యో హరిత గారు, అది సరేనండి, ట్యూషన్ పెట్టియడం బాగుంది, చదివియడం బాగుంది. మీరు మీ పిల్లలతో సమయాన్ని గడుపుతున్నారా లేదా?
అదెక్కడ కుదురుతుందండి టీచర్ గారు, ఈ ఉద్యోగాల వల్ల ఎక్కడ వీలవుతుందని.
అది నిజమేనండి, పిల్లలతో కాస్తైనా.
టీచర్ గారు, మేము ఇంతగా కష్టపడుతోంది పిల్లల కోసమే కదండి, వాళ్ళు సుఖంగా ఉండటానికే కదా. రేయి పగలు ఇలా కష్టపడుతున్నాం, ఇంకేం కావాలండి, వాళ్లకు ఏది తక్కువ లేకుండా సమకూరుస్తున్నాం కదండి మేము.
మీరు అంటున్నది కూడా వాస్తవమేనండి, రేపు స్కూల్లో ఒక కార్యక్రమం తల్లిదండ్రుల కోసమే ఏర్పాటు చేయడం జరిగింది, రేపు మీరు తప్పనిసరిగా రావాలండి. ఇక ఉంటానండి.
అలాగేనండి. సీత, సీత.
అక్క వస్తున్నా. చెప్పండక్క, ఏంటి విషయం?
రేపు స్కూల్లో ఏదో కార్యక్రమం జరుగుతోందట. టీచర్ గారు మరీ మరీ రమ్మన్నారు. మీరు వస్తున్నారా?
ఏం కార్యక్రమం అక్క? మా రాణి మాకేం చెప్పలేదే. సర్లే అక్క, రేపు మేము కూడా వస్తాంలేండి.
ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో చాలా ఇళ్లలో తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగానికో పనికో తీరిక లేని సమయం గడుపుతున్నారు. ఇలాంటి విషయం మీద మనకు అవగాహన కల్పించడానికి ప్రముఖ శాస్త్రవేత్త అయిన జ్యోతి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము.
అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చాలా ఇళ్లలో తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగానికో పనికో వెళ్లి తీరిక లేని సమయం గడుపుతున్నారు. సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత మిగిలిన సమయాన్ని ఇంటి పనులకు, టీవీ చూడడానికి వెచ్చిస్తున్నారు. అలాగే ప్రొద్దున్నే బడికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరిన పిల్లలు కూడా టీవీ చూస్తూనో, సెల్ ఫోన్లో ఆడుకుంటూనో సమయాన్ని గడిపేస్తున్నారు. దీని వలన తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య కొంత దూరం ఏర్పడుతుంది. ఈ దూరం భౌతికమైనది కాదు, శారీరకమైనది, మానసికమైనది. ఈ దూరం వలన తల్లిదండ్రులు, బిడ్డలు తమ మధ్య ప్రేమను అనుభవించడం లేదు. తల్లిదండ్రులు తమ బిడ్డలలో జరుగుతున్న పెరుగుదలను గ్రహించలేరు, అవసరాలను గుర్తించలేరు. పిల్లలు తాము పగటి సమయంలో అనుభవించిన భావోద్వేగాలు, అంటే ఆనందం, దుఃఖం, భయం మొదలైనవి వ్యక్తపరచలేకపోవడం వలన అవి గుప్తంగా ఉండిపోయి భవిష్యత్తులో ప్రవర్తన సమస్యలుగా మారవచ్చు. ఉదాహరణకు గోళ్ళ కొరకడం, నోట్లో వేళ్లుంచుకొని చీకడం, పక్క తడపడం, కొట్టడం, అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, మొండితనం మొదలైనవి. భార్యాభర్త, పిల్లల మధ్య ఆప్యాయత అనురాగాలు క్రమేణా క్షీణించి యాంత్రికమైన జీవితం గడుపుతారు. తల్లిదండ్రులు తమ తమ పనులను చేసుకుంటూనే వారి పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. ఇలా గడపడం వలన సంపూర్ణ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మీరు మీ పనులు చేసుకుంటూనే మీ పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. ఇలా గడపడం వలన మీ పిల్లల సంపూర్ణ అభివృద్ధికి ఉపయోగపడతారు. శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయండి. అవి సాంఘిక అభివృద్ధి, అంటే సామాజిక అభివృద్ధి అని, భాషాభివృద్ధి అంటే భాషపై పట్టు ఉండడం, ఇంకా నైతిక విలువలు అంటే మంచి చెడులు మరియు సృజనాత్మకత, మరొకటి మానసిక అభివృద్ధి. వీటన్నింటి కలయికనే సంపూర్ణ అభివృద్ధి అంటారు. పిల్లల్లో వీటన్నింటిని పెంపొందించడం తల్లిదండ్రులుగా మన బాధ్యత.
మేడం గారు, ఎలాంటి కార్యక్రమాలు ఆటల ద్వారా పిల్లలకు సంపూర్ణ వికాసాన్ని కలిగించవచ్చు?
పైన చెప్పినట్టు సంపూర్ణ అభివృద్ధిలో ఒకటి శారీరక అభివృద్ధి, అంటే శరీరంలో చిన్న పెద్ద కండరాల అభివృద్ధి, మరియు కంటికి చేతికి మధ్య కదలికలు ఏర్పరిచే కొన్ని ఆటలు. పనులు చేయడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. వారి పనులు వాళ్లే స్వయంగా చేసుకుంటారు. అలా చేసుకోవడానికి ఆటలు, క్రీడల పోటీల్లో విజేతలు అవడానికి శారీరకంగా అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. అందుకు గాను వారి అన్నదమ్ములు, అక్క చెల్లెలతో, చుట్టుపక్కల పిల్లలతో ఆడుకునేలా చూడాలి. పరిగెత్తడం, గెంతడం, కుంటడం వంటి పనులు పెద్ద కండరాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. సైకిల్ తొక్కించడం లాంటివి చేయడం వలన వారి ఎముకలు, కండరాలు అభివృద్ధి చెందుతాయి.
మరి సామాజిక అభివృద్ధి అన్నారు కదండి, మరి వాటి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కానీ ఇప్పుడు సంపాదన కోసం, ఇంకా ఇతర ఇబ్బందుల వలన ఉమ్మడి కుటుంబాలు విడిచి దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబాలలో బంధువులు, బాంధవ్యాల మధ్య పిల్లలు కలిసి పెరిగేవారు. అలా పెరిగే పిల్లలకు సహజంగానే సామాజిక అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. వారికి పంచుకోవడం, ఇతరులతో కలిసి పనిచేయడం, కలిసిమెలిసిపోవడం వంటి లక్షణాలు అలవడతాయి. మరి చిన్న కుటుంబాల్లో పెరిగే పిల్లలు వారిదే ప్రపంచంగా పెరుగుతారు. ఇతరులకు వాళ్ల బొమ్మలను తాకనివ్వరు. ఇటువంటి పిల్లలకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి తరచుగా ఆడుకునేలా అవకాశం కల్పించాలి. వారి వస్తువులన్నీ, బొమ్మలని వేరే పిల్లలతో ఇచ్చి పుచ్చుకునేలా అవకాశాలు ఏర్పరచాలి. శుభకార్యాలకు, కార్యక్రమాలకు తరచూ తీసుకెళ్లి అక్కడ అందరితో కలుసుకునేలా చూడాలి. వారి వయసున్న పిల్లలను ఇంటికి ఆహ్వానించి వారితో ఆడుకునేలా చూడాలి.
మేడం గారు, మరి మానసిక అభివృద్ధి కోసం ఏం చేయాలంటారు?
మంచి ప్రశ్న అడిగారండి. మానసిక అభివృద్ధి చాలా ముఖ్యం. మామూలుగా చిన్నపిల్లల్లో చాలా కుతూహలం ఉంటుందండి. వాళ్ళు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు, తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు. మనం వారి సందేహాలను ఓపిక్గా తీర్చాలి. దీని వలన వారి తెలివితేటలు పెరుగుతాయి. అలా కాకుండా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు విసుక్కోవడం లాంటివి చేస్తే కొన్నాళ్లకు ప్రశ్నలు అడగటం ఆపేస్తారు. వారిలో కుతూహలం, ఉత్సాహం తగ్గుతుంది. బడికి వెళ్లే పిల్లలకు పుస్తకాల్లో, శీర్షికల్లో వచ్చే తేడాలు గుర్తించమని చెప్పండి. పజిల్, సుడోకో వంటివి కత్తిరించి వారితో చేయిస్తుండాలి. మన పనులు చేసుకుంటూ మెదడుకు పదును పెట్టే పొడుపు కథలు, ప్రశ్నలు అడగడం వంటివి చేయవచ్చు. ఇవి వారి తెలివితేటలు మరియు భాషాభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయి. ఖాళీ సమయాల్లో లేదా వంట చేసుకుంటూనో, గిన్నెలు తోముకుంటూనో పిల్లలతో సంభాషిస్తుండాలి. మెదడుకు పదును పెట్టే పొడుపు కథలు, ప్రశ్నలు అడగడం వంటివి చేయవచ్చు. ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల్ని కలిపి, ఉదాహరణకు కొన్ని రకాల పప్పులు, చింతగింజలు, బటన్స్, నాణేలు, చిన్న గురకరాళ్ళు వంటివి కలిపి వాటిని వేరు చేయమనడం, జతపరచడం, పరిమాణాన్ని బట్టి అమర్చడం, కళ్ళు మూసుకుని కొన్ని వస్తువుల పేర్లను తిరిగి చెప్పమనడం వంటి పనులు తల్లిదండ్రులు వారి వారి పనులు చేసుకుంటేనే చేయించవచ్చు. దీని వలన పిల్లల తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి.
మరి పిల్లలలో నైతిక విలువలు పెంపొందించడానికి
పిల్లలకు చిన్న వయసులోనే మంచి చెడులపై అవగాహన కలిగించాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు చేసే ప్రతి పని వారి తల్లిదండ్రులను చూసి అనుకరిస్తుంటారు. కనుక తల్లిదండ్రులు మంచి నడవడిక, ప్రవర్తన కలిగి ఉంటే పిల్లలు తప్పకుండా మంచి విలువలను నేర్చుకుంటారని ఎన్నో పరిశోధనలు తెలియజేశాయి. పురాణ కథలు, నీతి కథలు చెప్పడం ద్వారా, తమ అనుభవాల నుండి ఉదాహరణలు ఇవ్వడం ద్వారా మంచి చెడులకు గల తేడాలను తెలియజేయవచ్చు. చిన్నపిల్లల కథల పుస్తకాలు కొన్ని రాత్రి పడుకునే ముందు రోజు ఒక మంచి కథ చెప్పవచ్చు. ఇలా చేయడం వలన పిల్లలకు భాషాభివృద్ధి, నైతిక విలువలు మరియు భద్రతాభావం కలిగించవచ్చు. అలాగే రాత్రి భోజన సమయాన్ని కూడా చక్కగా గడపవచ్చు. సాధ్యమైనంత వరకు అందరూ కలిసి భోజనం చేసేలా చూడాలి. టీవీ చూస్తూ భోజనం చేయడం మంచిది కాదు. దీనికి బదులు ఆ రోజు జరిగిన విషయాలను కుటుంబంలో అందరూ కలిసి పంచుకుంటూ భోజన సమయాన్ని గడపవచ్చు. పిల్లలను వారి స్కూల్లో ఆ రోజు జరిగిన విషయాలను మాట్లాడమని ప్రోత్సహించవచ్చు. క్రింద పడకుండా శుభ్రంగా భోజనం చేయడం, భోజనం ముందు తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి మంచి అలవాట్లు నేర్పించాలి. పిల్లల వ్యక్తిగత అభిరుచులు, ఆసక్తిని కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఆయా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రోత్సహించాలి. ఉదాహరణకు పిల్లలకు బొమ్మలు వేయడం, రంగులు వేయడం ఇష్టమైతే బజార్లో దొరికే కొత్త రకాల రంగులు, బొమ్మల పుస్తకాల వంటివి కొని వారికి ప్రోత్సహించవచ్చు. బొమ్మల పోటీలు నిర్వహించే ప్రదేశాలకు వారిని తీసుకెళ్లి వాటిలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. అలాగే మన అభిరుచులను వారిపైకి రుద్దకుండా స్వతహాగా వారిలో ఉండే ఆసక్తులను గమనించి ప్రోత్సహించాలి. దీని వలన పిల్లల్లో సృజనాత్మకత మెరుగవుతుంది. రకరకాల పోటీల్లో పాల్గొనే పిల్లలు చదువులో కూడా ముందుంటారు. ఈ విధంగా మనకు తెలియకుండానే తీరిక లేకుండా గడిచిపోయే మన దైనందిన జీవితంలో కొంత విలువైన సమయం పిల్లల సంపూర్ణాభివృద్ధికి కేటాయించాలి. మరి అదే సమయం పిల్లల సెల్ ఫోన్లతోనూ, కార్టూన్ ఛానల్స్తోనూ గడపడం వలన వచ్చేవి తలనొప్పి, కంటిచూపు మందగించడం, ఊబకాయం, అలసట, హింసాత్మకత ప్రవర్తన, మొండిగా ఉండడం, అభద్రతాభావం వంటివి వస్తాయి. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని అశ్రద్ధ చేయకుండా తమ పనులు చేసుకుంటూనే వారితో మాట్లాడుతూ చిన్న చిన్న పనులు చేయిస్తూ వారి అభివృద్ధికి ఆసరాగా ఉండాలి. ఇది నేనేదో మీకు ఉపన్యాసం ఇవ్వడానికి చెప్పలేదండి. ఇన్ని సంవత్సరాలు నా ఉద్యోగం, ఇంటి పనులు అంటూ ఇలా సమయాన్నంతా గడిపేశాను. పిల్లలతో ప్రేమగా ఉండటం గాని, వాళ్లతో ఓపిగ్గా మాట్లాడటం గాని చేయలేక వాళ్ళ బాల్యాన్ని వాళ్లకు బహుమతిగా ఇవ్వలేకపోయాను. అందుకే మీరైనా మీ పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకోండి. ఉన్న కాస్త సమయం వాళ్లతో గడపండి. ఇలా చేయడం ద్వారా వాళ్లకు మీ మీద ప్రేమ ఏర్పడి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. రేపు నాలాగా ఇంకొకరు ఇలా బాధ పంచుకోకుండా తీయని స్మృతులు పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
సీత, నేను ఇక్కడొచ్చి ఈరోజు చాలా నేర్చుకున్నాను. నేనేం కోల్పోయానో అంతా తెలుసుకున్నాను. ఇక మీద నేను నా పిల్లలతో స్నేహంగా ఉంటాను. అన్ని వాళ్ళని దగ్గరుండి చదివించడం, రాయడం అన్ని పంచుకోవాలి అని నేను నిర్ణయించుకున్నాను.
ఆలస్యంగానైనా తెలుసుకున్నావు కదా, అదే సంతోషం.